ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఇప్పుడు మనం మెట్టభూముల యాజమాన్యం మరియు మల్చింగ్ షీట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఏంది మల్లన్న, దిగాలుగా కూర్చున్నావేంది, ఏమైంది?
ఏమని చెప్పమంటావు రాజన్న, ఒక్క దిగులా ఏంది? వర్షాలు రావట్లేదాయే, పంట వేద్దామంటేనే భయమేస్తుంది. ఆదర్శ రైతువు కాబట్టి నువ్వే చెప్పాలి ఏం చేయమంటావో.
గట్లనా మల్లన్న, ఇంతకు ఏ పంట వేద్దామనుకుంటున్నావు?
నేనా? వరి పంట వేద్దామనుకుంటున్నాను.
అయ్యో మల్లన్న, వర్షాలు పడట్లేదు కాబట్టి వరి పంట వేసినా నీకు దిగుబడి ఎక్కువగా రాదు.
అవునా? మరి ఏ పంట వేసుకోవాలో జర చెప్పరాదు?
తక్కువ నీటితో పండే మెట్ట పంటలు వేసుకోవాలి మల్లన్న.
మెట్ట పంటలుగా ఏ పంటలు వేసుకోవాలి రాజన్న?
మల్లన్న, మెట్ట పంటలుగా నూనె గింజ పంటలు, అపరాలు, చిరుధాన్యాలు వేసుకుంటారు.
గట్లయితే మరి వాటిని పండించాలంటే నేల ఎట్లా తయారు చేసుకోవాలో జర చెప్పు రాజన్న.
చెబుతాను విను మల్లన్న. ఇంతకీ నీ భూమి రకం ఏంది?
నా 2 ఎకరాల భూమిలో 1 ఎకరం ఎర్రనేల, 1 ఎకరం నల్లనేల ఉంది రాజన్న.
అవునా? నీకు 1 ఎకరం ఎర్రనేల ఉంది కదా. మామూలుగా ఎర్రనేలలు తక్కువ లోతు ఉండి నీటిని నిల్వ చేసుకునే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వర్షం ద్వారా పడిన నీరంతా కొట్టుకుపోయి పైన ఉన్న సారవంతమైన నేల నష్టపోవడం జరుగుతుంది.
మరి అట్లా నేల నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజన్న?
నేలను రక్షించడానికి కాంటూర్ గట్లు, జీవగట్లతో పొలం వాలుకు అడ్డంగా మనం సేద్యం చేయాలి.
కాంటూర్ గట్లు ఎట్లా చేస్తారు?
మామూలుగా 2% వాలు ఉంటే ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 గణపు మీటర్లు పరిమాణంలో గట్లు వేసుకోవాలి.
అవునా? మరి ఇట్లా గట్లు వేసుకుంటే నీరు ఎట్లా ఇంకుతుంది?
ఏం లేదు మల్లన్న, మనం వాలుకు అడ్డంగా దున్నుతున్నాం కదా, వర్షం పడేటప్పుడు నీరు ఎక్కడికక్కడ గట్లల్లో నిలిచిపోయి నేలలో ఇంకిపోతుంది. ఇట్లా నీరుని నేలను నష్టపోకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వేరుశెనగ పంట వేసుకుంటే నేలపైన గట్టిగా ఉండటం వలన 15 సెంటీమీటర్ల లోతు వరకు కలియదున్నటం వలన ఊడలు సులభంగా దిగి కాయలు బాగా ఊరటానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు బాగా లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది.
అట్లయితే మరి నల్లనేల ఎలా బాగుపరచుకోవాలో చెప్పు.
ఎర్రనేలకు మాదిరిగానే నల్లనేలకు కూడా 0.8 గణపు మీటర్లు గ్రేడర్ గట్లు వేయాలి. ఆ గట్లపై భాగాన 0.1 నుండి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరిచి ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి నేలకోత లేకుండా నీరు బయటకు పోయేలా చేయాలి. నల్లరేగడి నేలల్లో మెట్ట పంటలను బోదెల మీద పండించాలి. ఇలా చేస్తే కాలువల్లో తక్కువ వర్షం పడ్డప్పుడు కాలువల్లో నీరు ఇంకిపోతుంది, ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు బయటికి పోవడానికి ఉపయోగపడతాయి. ఇవేవి కాకుండా ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.
మరి మన దగ్గర మెట్ట పంటలు ఏవి ఎక్కువగా పండుతున్నాయి?
మన దగ్గర ఎర్రనేలలు, నల్లనేలలు ఉంటాయి కాబట్టి జొన్న, కంది, మినుము, పత్తి, సోయా చిక్కుళ్ళు, శనగ పండుతున్నాయి.
మరి ఈ పంటలు ఏ నెలల్లో విత్తుకోవాలి?
మల్లన్న, వీటిని జూన్, జూలై మాసాలలో విత్తుకోవాలి.
మరి మెట్ట పంటల్లో ఏ రకం ఏ పంటకు మంచిగా ఉంటుందో జర చెప్పరాదు?
జొన్నలో CSH5, CSH6, NTJ4, కందిలో పల్నాడు, అభయ, మినుములో కృష్ణయ్య, ప్రభవ, PU31, శనగలో క్రాంతి, శ్వేత, అన్నగిరి, పత్తిలో నరసింహ, కాంచన, సోయా చిక్కుళ్లలో పీకే 472, ఎంఏసీఎం 58 మొదలైన రకాలు మెట్ట పంటలకు అనుకూలమైనవి.
మరి పంటను ఏ పద్ధతిలో విత్తుకోవాలి రాజన్న?
బోదెల మీద విత్తుకోవాలి మల్లన్న. అదేవిధంగా విత్తనాన్ని విత్తేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తన శుద్ధ? అదెందుకు చేయాలి?
విత్తన శుద్ధి చేస్తే మల్లన్న విత్తనం ద్వారా నేల ద్వారా వచ్చే తెగుళ్లను పంట తట్టుకుంటుంది.
విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి మరి?
థైరామ్, క్యాప్టాన్, కార్బండజిమ్, మాంగోజెబ్ మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అపరాల పంటలైతే నత్రజనిని వేర్లలో స్థిరకరించుకుంటాయి. ఆ పంటల విత్తనాలను మనం రైజోబియం కల్చర్లో విత్తన శుద్ధి చేయాలి.
మరి పంటలకు ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి?
ఎరువులను ఎంత మోతాదులో వేయాలో తెలుసుకోవటానికి ముందుగా భూసార పరీక్ష చేయించి వాళ్ళు చెప్పిన విధంగా స్థూల ఎరువులైన నత్రజని, భాస్వరం, పొటాష్, పంటకు కావలసిన సూక్ష్మ ఎరువులను కూడా తగిన మోతాదులో వేసుకోవాలి.
గట్లన మరి ఇవి మెట్ట పంటలు కదా, వీటికి నీరు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి రాజన్న?
మెట్ట ప్రాంతాలలో 10 నుండి 40 రోజుల వరకు పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చు. ఒక్కోసారి వర్షం ఎక్కువగా కురవటం వలన పొలంలోని నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే నీటిని నీటి గుంతలలో నిల్వ చేసుకుని పైరు 10 రోజులకు మించి వర్షం లేకుండా ఉంటే స్ప్రింక్లర్ల ద్వారా 1 గంట సేపు ఇస్తే మెట్ట ప్రాంతాలలో దిగుబడి 20-30% పెరుగుతుంది మల్లన్న.
సరే రాజన్న, మరి నీటి గుంతలు ఎలా తీయాలో చెప్పొచ్చుగా కొంచెం.
నీటి గుంతలను 150 నుండి 400 గణపు మీటర్లు పరిమాణంలో తయారు చేసుకోవాలి. నీటి గుంతలు 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేలా త్రవ్వుకోవాలి. నీటి గుంతలలో నీరు నిల్వ ఉండడానికి 6 భాగాల మట్టి, 1 భాగం సిమెంటు పూయవచ్చు.
రాజన్న, ఇలా చేస్తే నీరు నీటి గుంతలలో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?
ఈ విధంగా చేస్తే నీరు నీటి గుంతలలో 2 నెలలు నిల్వ ఉంటుంది. ఈ విధంగా నిల్వ చేసిన నీటిని స్ప్రింక్లర్ల ద్వారా, డ్రిప్ ద్వారా, వేసవిలో బిందె ద్వారా మొక్కలు పంట కీలక దశలో ఉన్నప్పుడు అందించి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
సరే గాని రాజన్న, మా పక్క ఊరిలో పొలంలో మొక్కల చుట్టూ ఉన్న భూమిని అంతా ఎండుగడ్డితో కప్పినారు, అట్లెందుకు చేస్తారు?
మల్లన్న, దానినే మల్చింగ్ అంటారు. దీనివల్ల మొక్క చుట్టూ గడ్డి ఉండటం వల్ల భూమిలో ఉన్న తేమ తగ్గకుండా ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల 30-40% వరకు నీరు ఆదా అవుతుంది. ఇంకా దీనిని డ్రిప్ ఇరిగేషన్లో కలిపి వాడితే 20% అదనంగా నీరు ఆదా అవుతుంది. దీనివల్ల పంటకు మనం 2-3 నీటి తడులను తగ్గించవచ్చు. మనం చేస్తున్నది మెట్ట వ్యవసాయం కాబట్టి మల్చింగ్ అనేది చాలా ముఖ్యం.
గట్లయితే మరి మల్చింగ్ చేయడం వలన ఇంకేమైనా లాభాలున్నాయా?
మల్చింగ్ ద్వారా కొంతవరకు మనం నేలలో తేమ శాతాన్ని తగ్గిపోకుండా కాపాడవచ్చు. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలను సోకకుండా చేయటం వల్ల 85% వరకు కలుపు తగ్గిపోతుంది. మట్టి కోతకు గురి కాకుండా కూడా కాపాడుతుంది. చీడపీడలను కూడా కొంతవరకు నివారించవచ్చు. ఎరువులు మరియు క్రిమి సంహార మందులు వాడకం కూడా కొంతమేరకు తగ్గించవచ్చు. దీని వలన మొక్కలకు అనుకూలమైన సూక్ష్మ వాతావరణ పరిస్థితులను ఏర్పడి పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను పొందవచ్చు.
అవునా రాజన్న, మల్చింగ్ వలన ఇన్ని లాభాలున్నాయా? మరి మల్చింగ్ 1 ఎండుగడ్డితోనే చేస్తారా లేక దేనితోనైనా చేస్తారా జర చెప్పరాదు?
మల్లన్న, మల్చింగ్ గడ్డితోనే కాకుండా వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇవి ఎక్కువగా దొరకనందున ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ వాడుతున్నారు. ప్లాస్టిక్ షీట్లలో నలుపు, ఎరుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, పసుపు మొదలైన రకాలు ఉన్నాయి.
రాజన్న, మరి ఏ పంటకైనా ఒకే రంగు ప్లాస్టిక్ షీట్లను మల్చింగ్గా వాడుకోవచ్చా?
లేదు మల్లన్న, ఒక్కో రంగు షీటు ఒక్కో పంటకు దాని ప్రాముఖ్యతను బట్టి వాడుకుంటారు.
రాజన్న, మరి మల్చింగ్ ఏ విధంగా వేసుకుంటారు?
మల్లన్న, మొదటగా మొక్కకు ఇరువైపులా లేదా మొక్క చుట్టూ 5-10 సెంటీమీటర్ల లోతుగా గాడి చేయాలి. ఈ మల్చింగ్ షీట్ కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీట్ను ప్రతి వరుసలో లేక చెట్టు దగ్గర వదులుగా లేక బిగువుగా లేకుండా అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టి కప్పాలి.
మరి మల్చింగ్ షీట్లు వేయడం అనేది విత్తనం మొలకెత్తక ముందు వేయాలా లేక మొలకెత్తిన తర్వాత వేయాలా?
మల్లన్న, మల్చింగ్ ను రెండు విధాలుగా వేసుకోవచ్చు.
రాజన్న, మరి మల్చింగ్ షీట్లు వేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
అవును మల్లన్న, ప్లాస్టిక్ మల్చింగ్ ఉదయం లేదా సాయంత్రం వేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో షీటు ఎండకు సాగే గుణం కలిగి సాగిపోయే అవకాశం ఉంటుంది. మరియు గాలి వేగంగా వీచేటప్పుడు కూడా మల్చింగ్ వేయరాదు.
రాజన్న, మరి ఒక పంట కాలానికి ఎంత మల్చింగ్ షీట్ అవసరం పడుతుంది?
మల్లన్న, మామూలుగా అయితే 7 నుండి 25 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీటు ఒక పంట కాలానికి సరిపోతుంది.
అవును, మరి మెట్ట సాగులో కలుపు ఏ విధంగా నివారించుకోవాలి?
కలుపు నివారించడానికి విత్తిన రెండవ రోజు ఎకరాకు 750 మిల్లీలీటర్ల పిండి మిథాలిన్ తగినంత తడిమట్టితో కలిపి పొలంపై చల్లాలి. లేదా 750 మిల్లీలీటర్ల పిండి మిథాలిన్ 1 లీటర్ నీటిలో 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చెయ్యాలి. ఇదే కాక విత్తనం వేసిన వెంటనే 25 రోజులకొకసారి 40 రోజులకొకసారి దంతిని గాని మెట్లగుంటను గాని వాడి కలుపు నివారించుకోవచ్చు.
భలే చెప్పావు రాజన్న, ఇవన్నీ నీకెలా తెలిసాయి?
అదేం లేదు మల్లన్న, నేను ఈ మధ్య రైతు సదస్సులకు వెళ్ళాను. అక్కడ శాస్త్రవేత్తలు ఈ విషయాలన్నిటినీ క్షుణ్ణంగా చెప్పారు.
సరే రాజన్న, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ పాటించి మెట్ట సాగులో కూడా అధిక దిగుబడి తెచ్చుకుంటాను. మరి వెళ్ళొస్తాయిక.
మెట్ట భూముల యాజమాన్యంలోని ముఖ్యమైన అంశాలు. మన దగ్గర జొన్న, కంది, మినుము, పత్తి, సోయా చిక్కుళ్ళు మొదలైన మెట్ట పంటలను ఎక్కువగా వేసుకుంటాం. వివిధ పంటలలోని అనువైన రకాలు. జొన్నలో CHS5, CSH6, NTJ4, కందిలో పల్నాడు, అభయ, మినుములో కృష్ణయ్య, ప్రభవ, PV31, శనగలో క్రాంతి, శ్వేత, అన్నగిరి, పత్తిలో నరసింహ, కాంచన, సోయా చిక్కులలో PK472, MSCH 58 రకాలు అనువైనవి. థైరామ్, క్యాప్టెన్, కార్బండజిమ్, మ్యాంకోజెప్ మందులను ఎక్కువగా ఉపయోగిస్తారు. నీటి గుంతలను 150 నుంచి 400 గణపు మీటర్ల పరిమాణంలో తయారు చేసుకోవాలి. నీటి గుంతలు 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేలా తవ్వుకోవాలి. మెట్ట భూముల యాజమాన్యంలోని ముఖ్యమైన అంశాలను విన్నాం కదా. ఇప్పుడు మల్చింగ్ షీట్లోని ముఖ్యమైన అంశాలను విందాం. మల్చింగ్ వలన భూమిలోని తేమ శాతం ఆవిరవ్వకుండా కాపాడుకోవచ్చు. మల్చింగ్ వలన 85% వరకు కలుపును తగ్గించుకోవచ్చు. మట్టి కోతకు గురికాకుండా కాపాడుకోవచ్చు. మల్చింగ్ వలన చీడపీడలను కూడా కొంతవరకు నివారించవచ్చు. అలాగే పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను కూడా పొందవచ్చు.
గృహ విజ్ఞాన తరంగిణీ ఇవే చేలుక బుర్లు.
నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత విజ్ఞానం. నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఇవి మానవ మనుగడకు ఎంతో అవసరమైనవి. మరి వాటి గురించి తెలుసుకుందామా? నీరు లేని భూమిని ఒక్కసారి ఊహించుకోండి. అబ్బా, ఊహించడానికే కష్టంగా ఉంది కదా. పారే నదులు, బాగులు, వంకలు, సెలయేళ్లు, వాటి మీద నివసించే జంతుజాలం, వృక్షాలు, ఇంకా మనం ఇవేవి ఉండవు. నీరు లేకుండా భూమి ఎండిపోయిన నెర్రలు, బిచ్చిన మట్టిగడ్డలా ఉంటుంది. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసుకోవడానికి, దానిని వృధా చేయకుండా అవగాహన కల్పించడానికే ఇప్పుడు పెద్దమ్మ చెప్పే చిన్న కథ.
ఇన్నవా బిడ్డ, నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతల గురించి మంచి ముచ్చట చెప్పిండ్రు కదా.
ఔ పెద్దమ్మ, చాలా మంచి ముచ్చట చెప్పిండ్రు. ఇంకా జరంత చెప్తే మంచిగుండు.
గా జర్రంత నేను చెప్తా బిడ్డ నీకు.
ఆ సరే పెద్దమ్మ, చెప్పు చెప్పు.
అయితే ఒక కథ చెప్తా, ఇంటవా మరి.
అయ్ కథనా? చెప్పు పెద్దమ్మ చెప్పు.
ఇన్నాక నీకేం అర్థమైందో చెప్పాల మరి.
సరే సరే చెప్తా చెప్తా.
అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లా మనూర్ల లెక్కనే మంచి మంచి ఇండ్లు, రకరకాల చెట్లు ఉండేటి. ఆ ఊర్లందరూ చాలా సంతోషంగా ఉండేటోళ్ళు. కానీ ఆ ఊర్లో హఠాత్తుగా ఒకరి తర్వాత ఒకరు రోగాల్లో బారిన పడరాట.
అయ్యో పాపం, అప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చేసిండ్రు పెద్దమ్మా?
ఎవరైనా ఏం చేస్తారు బిడ్డ, దావుకన పోయినరు. అప్పుడు ఆ డాక్టర్ చెప్పిండట, మీరు తాగే నీళ్లతోనే ఈ రోగాలు వచ్చినాయి, ఇక నుండి ఆ నీళ్ళని తాగుకుండ్రి అని చెప్పిండట.
అయ్యో పెద్దమ్మా, వాళ్ళ పని ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది కదా. నీళ్లు తాగితే రోగాలు వస్తాయి, తాగపోతే బతకలేరు. మరి ఎట్లా పెద్దమ్మా?
అవును బిడ్డ, గట్లైంది వాళ్ళ పని.
మరి వాళ్ళను కాపాడేటోళ్లే లేరా పెద్దమ్మా?
ఎవరు తీసుకున్న గొయ్యిలా వాళ్లే పడ్డట్టు. వాళ్ళు చేసిన పనుల వల్లనే కదా ఇట్లాంటి రోజు చూడాల్సి వచ్చింది. ఇంకెవరు కాపాడతారు చెప్పు.
ఏంది పెద్దమ్మా అట్లంటున్నావు? వాళ్ళు చేసుకున్న పనులు అంటున్నావు? ఏం చేసిన రాళ్ళు?
నీ సవాల్ పాడుగాను, జర నేను చెప్పింది తినరా అదే.
చెప్పు పెద్దమ్మా ఇంటా.
ఊర్లందరూ ఈ రోగాలతోటి పుట్టడు దుఃఖములున్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద నీటి చుక్క ప్రత్యక్షమైంది.
పెద్ద నీటి చుక్కనా?
అది చాలా గట్టిగా సోకాలు తీసిందట.
సోకాలు ఎందుకు తీసింది పెద్దమ్మా?
గదే, ఆ విషయం తెలుసుకోవాలనే ఊరోళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిసి ఆ నీటి చుక్క చుట్టూ చేరిండ్రట.
అప్పుడు ఏమైంది పెద్దమ్మా?
ఆ ఊరోళ్ళందరూ పోయి, అసలు నువ్వెవరు, మా ఊరికి ఎందుకు వచ్చినావు, ఎందుకట్లా ఏడుస్తున్నావు అని అడిగిండ్రట.
అప్పుడు ఏమైంది?
అప్పుడు ఆ నీటి చుక్క ఏడ్చుకుంటా తన గోడునంతా ఎల్లవోసుకుందట.
తర్వాత ఏమైంది పెద్దమ్మా?
ఆ నీటి చుక్క ఏమన్నదంటే, నా పేరు నీరు, నన్ను అడుగడుగునా కష్టాలు పెడుతుండ్రు, ఎందరో ప్రాణాలను నిలబెట్టిన కానీ నన్ను అడుగడుగునా నరక యాతన పెడుతుండ్రు అన్నదట.
అప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చెప్పిండ్రు పెద్దమ్మా?
అంతగానం నిన్నెవరు బాధ పెట్టిండ్రే అని అడిగిర్రట. ఇంకెవరు? మీరే అన్నదట ఆ నీటి చుక్క.
మీరే అని అన్నదా? అలా ఎందుకు అన్నది పెద్దమ్మా?
గదే చెప్తున్నా ఇను. అయితే ఆ ఊరోళ్ళంతా, మా ఊళ్ళోనే పెద్ద మహమ్మారు వచ్చి ఊరోళ్ళందరూ రోగాలతో బాధపడుకుంటా విలవిల్లాడుతుంటే నువ్వేంది ఏందేందో మాట్లాడుతున్నావు అని ఊరోళ్ళు చిరాకు పడ్డారట.
తర్వాత ఏమైంది పెద్దమ్మా?
అప్పుడు ఆ నీటి చుక్క అన్నదట, నేను మాట్లాడేది నిజమే, ఇయ్యాల ఈ ఊరంతా ఇంతగానం బాధపడుతుందంటే దానికి కారణం ఇన్ని రోజులు మీరు చేసిన పనులే అన్నదట.
వాళ్ళు చేసిన పనులా? వాళ్ళేం పని చేసారు పెద్దమ్మా?
ఎట్లనో ఎరికేనా, మీ ఇండ్ల నుంచి వచ్చిన చెత్త చెదారం నాలోనే కలుపుతుర్రు, పశువులను తీసుకొచ్చి ఈయన్నే కడుగుతుర్రు, బట్టలను కూడా ఈయన్నే ఉతుకుతుండ్రు, మలం మూత్రం అన్ని నాలో పని కలిపేస్తుర్రు అని వాపోయిందట. అప్పుడు నాకు ఎట్లుంటుందో తెలుసా, మనిషి పురుగుల మందు తాగి కిలగిల కొట్టుకుంటాడు చూడు అట్లుంటది అని చెప్పిందట. పాపం ఏడ్చుకుంటా.
పాపం కదా పెద్దమ్మా, నీటి చుక్క ఎంత బాధపడిందో.
నన్ను ఇంత బాధ పెట్టి మీరైనా సంతోషంగా ఉన్నారా అంటే అది లేదా. నాలో కలిసిన విషపూరితాలతో నేను కలుషితం అయిపోయినా గానీలనే మీరు కూడా తాగుతుండ్రు, తాగి రకరకాల జబ్బులు అంటూ వ్యాధులను గురవుతున్నారు అని చెప్పిందట.
అప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చేసిండ్రు?
ఇంకేం చేశారు? భయపడుకుంటా గట్లయితే మళ్ళా మరి మా ఊరు మంచిగా ఉండాలంటే మేమేం చేయాలనో జర చెప్పు అని అడిగిర్రట.
మరి ఆ నీటి చుక్క ఉపాయం చెప్పిందా పెద్దమ్మా?
చెప్పింది. ఏం చెప్పిందంటే, మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటిస్తూ నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ మితిగా వాడుకుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అన్నదట.
తర్వాత ఏమైంది పెద్దమ్మా?
చూసినావా, ఆ నీటి చుక్క ఆ ఊరోళ్ళందరి కళ్ళు ఎట్లా తెరిపించిందో.
ఇన్నా
నీటిని ఎలా సద్వినియోగపరచుకోవాలో, పరిశుభ్రతని పారిశుద్ధ్యాన్ని ఎట్లా పాటించాలో మంచిగా చెప్పింది.
అవు పెద్దమ్మా, మంచి చెప్పింది. తర్వాత ఏమైంది పెద్దమ్మా?
ఇంకేమైతుంది బిడ్డ, ఆ నీటి చుక్క చెప్పిన ప్రతి విషయాన్ని ఊరోళ్ళందరూ చక్కగా పాటించి హాయిగా బతకసాగినరట. అది సరే గాని కథ చక్కగిని నీకేం అర్థమైందో చెప్పమన్నా కదా.
అన్నావు
మర్చిపోయినావా? చెప్పు చెప్పు.
చెప్తా. నీటిని వృధా చేయొద్దు, దాంట్లో వ్యర్థ పదార్థాలను చేర్చి నీటిని కలుషితం చేయొద్దు, దాని వల్ల మనకే నష్టం. నీటిని, మనల్ని, మన ఇంటిని, మన ఇంటి పరిసరాలలో పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యంగా హాయిగా ఉండొచ్చని తెలుసుకున్నా పెద్దమ్మా.
మంచిగా చెప్పినావు. ఈ విషయాలన్నీ నీ తోటి పోరగాండ్లకు కూడా చెప్పు, వాళ్ళని కూడా పాటించమని చెప్పు.
సరే పెద్దమ్మా, తప్పకుండా చెప్తా.
నా మన్మరాలకే కాదు పిల్లలు, నీ అందరికి కూడా చెప్తున్నా. చెత్త చెదారాన్ని మున్సిపాలిటీ చెత్త డబ్బాలనే వేయాలి. మన ఊరి చెరువుని సురక్షితంగా అంటే ఎట్లాంటి కలుషితాలు కలవకుండా మంచిగా చూసుకోవాలి. ఒంటిని శుభ్రంగా ఉంచుకొని చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా నీటిని చాలా జాగ్రత్తగా మితిగా వాడుకోవాలి. బహిరంగ మల మూత్ర విసర్జనను కూడా అరికట్టాలి.
విన్నారు కదా, మన పెద్దమ్మ చెప్పిన కథ ద్వారా నీరు తన ఆవేదనను ఎలా చెప్పుకొచ్చిందో. అలాంటి నీరు ఎండకు ఆవిరవుతూ మేఘాలుగా మారుతూ వర్షంగా కురుస్తూ భూమిలో ఇంకుతూ సముద్రంలో కలుస్తూ ఇలా వేరువేరు రకాలుగా వేరువేరు రూపాల్లోకి మారుతుంది. భూమి మీద 3 వంతులు నీరే ఉంది, కానీ అందులో 97% ఉప్పు నీరే, కేవలం 3% మాత్రమే మంచి నీరు. ఇందులో కూడా 2% మంచు రూపంలో, మిగిలిన 1% నీళ్లలో 0.59% భూగర్భంలో ఉంటే
మిగతాది నదులు సరస్సుల్లో ప్రవహిస్తుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడు కూడా అంతే నీరు ఉంది. పెరగడం కానీ తరగడం కానీ జరగలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కిటకిటలాడుతున్నారు. ఇంత తక్కువ మోతాదులో ఉన్న ఈ మంచి నీటిని ప్రజలందరూ వాటిని పొదుపుగా వాడకపోగా కలుషితం చేస్తున్నారు. తక్కువ మోతాదులో లభించే ఆ నీటిని మనం గృహావసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, జల రవాణాకు మరియు విద్యుత్తు ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తారు. పారిశుద్ధ్యం అంటే ఇదొక వ్యవస్థ. ప్రజారోగ్య అంశం కూడాను. ఈ వ్యవస్థలో రెండు అంశాలున్నాయి. మొదటిది సురక్షితమైన నీటిని అందించడం, రెండవది మానవులు, జంతువులు, వృక్షాలు మొదలైన వాటి నుండి వచ్చే వ్యర్థాలను కానీ విసర్జితాలను కానీ నశింపచేయటం. మరి పరిశుభ్రత విషయానికొస్తే సూక్ష్మ క్రిములను, క్రిమ కీటకాలను కలిగి ఉండకుండా మన శరీరం, మన ఇల్లు, మనం భుజించే ఆహారం, మన పరిసరాలు ఆరోగ్యంగా ఉండే విధంగా భద్రపరచుకోవటం అన్నమాట. నీరు లేకపోతే మనకు మనుగడ లేదు. నీరు మన ప్రాణాధారం. అంటే జలమే జీవం అన్నట్లు. అటువంటి నీరు కలుషితమైతే ఎన్నో అనర్థాలు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండే భాగ్యం మనకు కలగాలంటే మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మన ఆరోగ్యం మనం జీవించే వాతావరణంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మనుష్యులతో పాటు పారిశుద్ధ్యం ఉంటే గాలి, నీరు, ఆహారం అన్నీ సురక్షితంగా ఉంటాయి. మనుష్యులతో పాటు జంతువులు, చెట్లు, చేమలు ఆరోగ్యంగా ఉంటాయి. అపరిశుభ్రతమైన పరిసరాలు సూక్ష్మజీవులకు, పురుగులు, పేలు, ఈగలు, దోమలు, బొద్దింకలు వంటి అవాంఛనీయ కీటకాలకు నివాసులుగా మారతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరోచనాలు వంటి వ్యాధులు సోకుతాయి. ఈ వ్యాధులు ఒక మనిషి నుండి మరో మనిషికి, ఒక చోట నుంచి మరొక చోటుకు వ్యాపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక ప్రజలు శారీరక శ్రమ ద్వారానే జీవనోపాధి పొందుతారు. పారిశుద్ధ్య సంబంధిత వ్యాధుల వలన వారు జబ్బుపడి ఉత్పాదకత తగ్గి వారి ఆదాయాన్ని కోల్పోతున్నారు. వారి వ్యాధులనైతే నయం చేయొచ్చు, కానీ దాని చికిత్స కోసం డబ్బు, సమయం రెండూ ఖర్చవుతాయి. వృధా కూడాను. ముఖ్యంగా ఈ వ్యాధుల వలన చిన్నపిల్లలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సమయం పడుతుంది. దీనికి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడమే అందరి బాధ్యత కూడా. మరి నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఈ మూడింటి మధ్య సంబంధం ఏమిటి? మనం వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? గా విషయానికి వస్తున్నా. పారిశుద్ధ్యం లేకపోతే నీరు కలుషితం అవుతుంది. పరిశుభ్రత లేకపోతే పారిశుద్ధ్యం లోపిస్తుంది. అంటే పరిశుభ్రంగా లేకపోతే పారిశుద్ధ్యం కుదరదు. మరి పారిశుద్ధ్యం లేకపోతే సురక్షితమైన నీరు అందదు. అలాంటి నీరు లేకపోతే మన జీవకోటి, ముఖ్యంగా మన మనుషులు అనారోగ్యం పాలవుతారు. ఇది ఈ మూడింటికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. వాటి గురించి ఇంకొన్ని సత్యాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత లేని కారణంగా సగం మంది పేదవాళ్లు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రపంచంలోని సగానికి పైగా పాఠశాలల్లో మంచినీటి సరఫరా, సరియైన పారిశుద్ధ్యం లేకపోవడం వలన చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రతిరోజు 2 మిలియన్ టన్నుల వ్యర్థాలు నీటిలో కలుస్తాయి. ఒక వారపత్రిక తయారీకి 300 లీటర్లు నీరు అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10% వృధా నీటిని చికిత్స లేకుండా నదుల్లో కలిపేస్తున్నారు.
ఇప్పుడు మనిద్దరం కలిసి అందరికీ ఒక మంచి మాట చెప్దాం.
సరే పెద్దమ్మా.
నీరు ప్రాణాధారం, పారిశుద్ధ్యం మన అందరి బాధ్యత. పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే. ఇప్పుడు చెప్పు బిడ్డ నువ్వు.
నీరు ప్రాణాధారం, పారిశుద్ధ్యం మన అందరి బాధ్యత, పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే.
ప్రతి నీటి బిందువు మన ఆత్మబంధువు. ప్రతి నీటి బిందువు మన ఆత్మబంధువు.
సోయా చిక్కుడు గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు: 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్ల నుండి ఎంత మాంసకృతులు అందుతాయో 1 కప్పు సోయా గింజల్లో అన్ని మాంసకృతులు మనకు లభిస్తాయి. కానీ 24 గంటల సేపు నానబెట్టి పొట్టు తీసిన సోయా చిక్కులతోనే ఏ పదార్థమైనా చేసుకోవాలి. అప్పుడే వీటిలోని మాంసకృతులు తేలికగా జీర్ణమవుతాయి.
సోయాలో కొలెస్ట్రాల్ ఉండదు కనుక హృదయ రోగులకు, ఊబకాయలకు మరియు మధుమేహులకు అత్యంత ఉపయోగకరం. వీరు ప్రతిరోజు సోయాను ఆహారంలో తీసుకుంటే కొవ్వు నిల్వలు పేరుకోవు, రక్తంలో చక్కెర శాతం కూడా పెరగదు.
వంటకాలు తయారు చేసుకునేటప్పుడు ఇతర నూనెలతో పోలిస్తే సోయా నూనెలు 20% తక్కువ నూనెను పీల్చుకుంటాయి. కనుక సోయా నూనెను వాడుతూ తినుబండారాలు తయారు చేసుకోవటం మంచిది.
సోయా ఉత్పత్తుల్లో ఫైటోఈస్ట్రోజన్లు ఉంటాయి. ఇవి శరీరంలో కాల్షియాన్ని గ్రహించడాన్ని అధికం చేసి ఎముకల ద్రవ్యరాశి తగ్గుదలను నివారిస్తాయి. ఎముకల బలాన్ని పెంచుకోవడానికి విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉన్న సోయా ఉత్పత్తులు రోజు వాడటం వలన ఎముకలు దృఢంగా అవుతాయి.
విజ్ఞాన గణి శీర్షికకు స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మహబూబ్ నగర్ శ్రీశైలంల మధ్య విస్తరించిన అడవి ఏది? సమాధానాలు: ఏ నల్లమల అడవి, బి దండకారణ్య అడవి. దీనికి సరైన సమాధానం ఏ నల్లమల అడవి. గత వారం రెండో ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యవసాయ సహకార బ్యాంకు ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడింది? సమాధానాలు ఏ వరంగల్, బి కరీంనగర్. దీనికి సరైన సమాధానం బి కరీంనగర్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు సాయి ప్రియాంక ఖమ్మం, సునీత సిరిసిల్ల, ప్రభాకర్ హనంకొండ, వివేక్ కరీంనగర్, మనోహర్ నెల్లూరు, వినోద్ కుమార్ రెడ్డి చేగుంట. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కళ్యాణకృష్ణ ఖమ్మం, గాయత్రి కరీంనగర్, కొండారావు శ్రీకాకుళం, చిట్టి గోనెపల్లి, అపర్ణ ఒంగోల్, ఈశ్వర్ కాకినాడ, కార్తిక్ నిజామాబాద్. రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు జి సంపత్ వేంపాడు, డాక్టర్ స్వరూప తోమలగూడ. వీరందరికీ మా చెనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, అపరాల పంటలో విత్తన శుద్ధి కోసం ఏం వాడతారు? సమాధానాలు ఏ తైరం, బి రైజోబియం. మొదటి ప్రశ్న మరోసారి, అపరాల పంటలో విత్తన శుద్ధి కోసం ఏం వాడతారు? సమాధానాలు ఏ తైరం, బి రైజోబియం. ఈ వారం రెండో ప్రశ్న, మెట్ట పంటలను ఏ నెలల్లో విత్తుకోవాలి? సమాధానాలు ఏ ఏప్రిల్ నుండి మే, బి జూన్ నుండి జూలై. రెండో ప్రశ్న మరోసారి, మెట్ట పంటలను ఏ నెలల్లో విత్తుకోవాలి? సమాధానాలు ఏ ఏప్రిల్ నుండి మే, బి జూన్ నుండి జూలై. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 94 92 92 7 4 2 2 నెంబర్ మరోసారి 94 92 92 7 4 2 2 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.